ఛాయాగ్రహాలు ఇవి మిగతా గ్రహాలకి వక్ర గతిలో ఉంటాయి. ఈ రాహు కేతు యొక్క ఉత్పత్తి అర్థం చేసుకోండి. ఉత్పత్తి అర్థం అయితే అదొక పెద్ద సాధన వల్ల సముద్రం మండలం క్షీరసాగర మండలం తర్వాత అమృతం ఉత్పత్తి అయింది. ఈ అమృతాన్ని దేవతలకి మాత్రమే పంచిపెట్టాలి అని మన విష్ణు గారి కోరిక. సుగరాక్షసుడు చూశాడు ఇది, వాడు వచ్చి దేవతల శ్రేణిలో కూర్చున్నాడు, మింగాడు. ఈ లోపల చంద్రుడు చూశాడు, చంద్రుడు సూర్యుడు చూశాడు. చెప్తారు విష్ణువుకి అన్యాయం జరిగిపోతుంది దాస్, మన పార్టీ వాడికి ఇవ్వాల్సింది పోయి మరే ఇంకో పార్టీ వాళ్ళకి ఇచ్చేసారా, ఇది ఏదైనా మిస్టర్ క్యాబినెట్ అన్ని పార్టీల వాళ్ళకి ఇచ్చేయడానికి మంది మెజారిటీ పార్టీ కదా, మన వాళ్ళకే పోస్ట్ ఇవ్వాలి, ఆ రాక్షసులు వచ్చేసారు అక్కడికి వాళ్ళకి పోస్ట్ ఇస్తే అట్ట అన్నాడు. చక్ర వేస్తాడు తెగిపోతుంది, తెగిపోయేసరికి అప్పటికే అమృతత్వం లోపలికి వెళ్ళింది కదా, కొంచెం సాగారు వాళ్ళు. కానీ దానవత్వం ఉంది కదా, ఇలా పింగళ నాడులు సూర్యుడు చంద్రుడు అవి దానవత్వ లక్షణంలో ఉన్నంత వరకు అమృతత్వం రాదు, దేవత స్థాయిలోకి వెళ్తే అమృతత్వం వస్తుంది అని కథ అంతరార్థం. ఇక్కడ ఈ రాహు కేతువు కుండలిని జాగరణకి అధిపతి దేవతలు, అందుకే వాటిని సర్పాకృతులు డ్రేగన్ సెడ్ డ్రేగన్ స్కేల్ అని పిలుస్తూ ఉంటాం. మొత్తం కుండలిని జాగరణ ఈ రాహు కేతువు మీదే ఆధారపడి ఉంది. అందుకే రాహు కేతువుల యొక్క సంకేతాలలో కూడా వాటిని దక్షిణాభిముఖంగా పెడతాం. దక్షిణాన్ని చూసుకో అంటే మూలాధారం వైపు చూసుకో అంటే నిద్రిస్తున్నటువంటి సర్పిణి, నిద్ర జాగృతం కానటువంటి సర్పిణిగా చూపిస్తూ ఉంటాం. రాహుకి ఎలా చూపిస్తాం, చాట. చాట ఏం చేస్తుంది, కావలసింది తీసుకుంటుంది, అక్కడి నుండి వదిలేస్తుంది తనకి కావలసిన దాన్ని. సాధకత్వము లేని చాట ఏం చేస్తుంది అంటే రత్నాలను వదిలేసి రాళ్ళని తీసుకుంటుంది. సాధకత్వం వచ్చినప్పుడు కూడా అదే చాటను ఉపయోగిస్తుంది, కానీ రాళ్ళను వదిలేస్తుంది, రత్నాలను తీసుకుంటుంది. రామకృష్ణపరమాత్మ దగ్గరికి ఒక కోటీశ్వరుడు వెళ్ళి నీవంత త్యాగి లేడు అన్నాడు. ఒక రామకృష్ణపరమాత్మ చాలా సిగ్గుపడ్డట, నన్ను త్యాగి అంటారేంటయా, నేను త్యాగం ఏంటి అంటే ఎదుటి మీరు అలా మొహమాట పడకూడదండి, మీరు నిజంగా త్యాగ గదులు అంటారు. ఎలా అంటే వజ్రాలు ఉన్నాయి అని తెలిసినా కూడా రాళ్ళు ఏరుకుంటున్నవాడు త్యాగ, వజ్రాలు ఉన్నాయని తెలిసి రాళ్లను వదిలేసిన వాడు త్యాగ చెప్పు దాసు అన్నట్ట. దాసు అన్నట్టు ఎవరు త్యాగి, రాళ్లను వదిలేసి వజ్రాలు తీసుకున్నవాడు త్యాగ, వజ్రాలు ఉన్నాయని తెలిసి కూడా రాళ్లను మాత్రమే తీసుకున్నవాడు త్యాగ అంటే వజ్రాలను వదిలేసి రాళ్లను తీసుకున్నవాడు త్యాగి కదా అన్నాడు. ముందు అదే తీసుకున్నావు కదా, భౌతికమైనటువంటి ఈ డబ్బు దాని గురించి అవస్థ పడుతూ వజ్రాలను వదిలేసుకుంటున్నావు, సాధనను వదిలేసావు, నువ్వు గొప్ప త్యాగి నాకెట్టేది, నన్ను త్యాగి అంటావేంటి అన్నాడు చాట. రాహు యొక్క ఆ చాటను అర్థం చేసుకోవాలి మనం. సింబల్ వక్రగతిలో తిరుగుతూ ఉంటుంది రాహు అని, మిగతా గ్రహాలన్నీ ఒక దిశలో తిరుగుతూ ఉంటే రాహు కేతు తలకిందులో తిరుగుతూ ఉంటారు. దాన్ని సవ్య దిశలోకి తీసుకురావాలి. ప్రదక్షిణాలు చేయటంలో అంతరాధ్రదే సవ్య దిశలో చేస్తాం మనం ప్రదక్షిణ. రాహు కేతు యొక్క గగనాన్ని సవ్య దిశలో తీసుకువచ్చేటటువంటి ప్రచండ పురుషార్థం చేయటం గురువు గారు ఎప్పుడు కూడా ఈ పదం ఆయనకి చాలా ఇష్టం. గురువు గారికి రెండు పదాలు చాలా ఇష్టం అంటారు. అసలు ఒకటవుతే నా భార్య అన్నాడు ఆయన గడియారు. మాతాజీ ముందే నేను చెప్పేస్తున్నాను, మాతాజీ ఏమనుకుంటే అనుకోలేకపోతే ఏంటంటే టైం నాకు మాతాజీ కంటే కూడా చాలా ఇష్టం, టైం ప్రకారం చేయటం ఒకటి. అలాగే రెండోది గురువు గారికి చాలా ఇష్టమైన పదం ఏంటంటే ప్రచండ పురుషార్థం. పురుషార్థం అంటే ఎఫర్ట్, మామూలు ఎఫర్ట్ కాదు, గ్రహ గతుల్ని మార్చగలిగేటటువంటి పురుషార్థం చేస్తేనే వాడు సాధకుడు తప్ప. రెండు నిమిషాలు చూశాను మాస్టారు, మూడు నిమిషాలు చూశాను, 2400 సార్లు గాయత్రి మంత్రం జపం చేయలేము కనుక 20.4 సార్లు గాయత్రి మంత్రాన్ని మేము జపం చేస్తే సరిపోతుందా? ఇంకో వెరైటీ దొరికారు నాకు, ఒకసారి రాస్తే 10 మంత్రాలకు సమానం కనుక, 10 సార్లు రాస్తే 108కి సమానం అయిపోతుందా మాస్టర్ గారు అడిగారు. నాకే అభ్యంతరం లేదు కానీ ఇంకా అది కరెక్టే, లాజిక్ తప్పేం కాదు, శాస్త్రాల్లో ఆ విధానాలు కూడా ఉన్నాయి. కానీ అదంతా ఏంటంటే పురుషార్థము చేయలేని సాధకులకి. ఎన్నాళ్ళని మనం ఇంకా ఆసుపత్రిలోనే ఉంటాం? కొంచెం కష్టపడతాం నేర్చుకోండి. ఆ కష్టపడటం ఎలాగో అన్నది ఈ రాహుకేతువులు నేర్పుతారు. అంచేత రాహుకేతువులు బాధా గ్రహాలు అని, కానీ నిజమైన బోధ చేసే గ్రహాలు అవే. జాగ్రత్తగా సాధకుడి జీవితంలో కనుక మనం చూసుకుంటే ఆ రాహు కేతువుకి మించినటువంటి, అందులో కేతువు మోక్ష ప్రదాయక గ్రహం అని చెప్తారు, అసలు డైరెక్ట్ మోక్షాన్ని ఇచ్చేస్తాడు లిబరేషన్. కానీ ఎలా భోగ మోక్ష సుఖ ప్రదాయనమ దత్తనామాలలో 14 నామాలి. భోగాల మీద మోక్షం వస్తే మిగిలేదు సుఖమే. భోగ మోక్ష సుఖ ప్రదాయ నమః. భోగాల మీద మోక్షము కనుక మీకు ఉంటే మాత్రమే సుఖం ఉంటుంది నాయన, లేకపోతే సుఖం ఉండదు అని సత్యాయ బాబా ఇంకా మోడర్న్ గా చెప్పాడు. ఇలా కామాలవి మనం పెట్టుకోవక్కర్ లేకుండా, నాకు మోక్షం కావాలి అని అడగటానికి వస్తారు కదా, నాకు ఏదో కావాలి ఏదో నేనున్న మోక్షమే కదా అన్నది. నాకు మోక్షము కావాలి, నాకు తీసే అహంకారాన్ని తీసే, కావాలి కోరికల్లో వదిలేసుకో, భోగ మోక్ష సుఖ ప్రదాయమన. అప్పుడు మొదటి దత్తావతారం కింద దిగింది. 15 పేరు శ్రీపాద శ్రీ వల్లభాయనమ. ఆ పేర్లకి కూడా చాలా అంతరార్థాలు ఉన్నాయి ఆ క్రమాలకి. తర్వాత ఇప్పుడు ఈ 2-3 రోజుల్లోనే చెప్తాను అది కూడా నేను. కానీ దానికి రాహుకేతువుల మన మీద ప్రభావానికి కూడా చాలా దగ్గర సంబంధం ఉంది. ఇంకొక రాహుకేతువునికి అష్టోత్తర శతరామాయణం చదివేస్తాను నేను, కానీ ఇది మనసులో మాత్రం గుర్తుంచుకోండి. రాహుకేతువుల కథ, సూర్యచంద్రులు విష్ణువుకి చెప్పిన కథ, ఇడా పింగళాంబాడుల కథ. అంటే మళ్ళా ఏం కథ? శ్వాస కథ, స్టమక్ ఇన్ కథ. ఓం రాహవే నమః, ఓం సౌహికే నమః, ఓం విభుంతుదాయ నమః, ఓం సురశత్రవే నమః, ఓం తమసే నమః, ఓం ప్రాణవే నమః, ఓం గార్గ్యాననాయ నమః, ఓం సురాగవే నమః, ఓం చతుర్భుజాయ నమః, ఓం నీలదీమూర్తి సంతాసాయ నమః, ఓం ఖడ్గఖేటకధారిణే నమః, ఓం వరదహస్తాయ నమః. మీరు నూతన చూసుకోకుండా ఎందుకంతా చేస్తున్నాను, సాధారణంగా 3 గంటలు జరగమంటాం. సుభావ వర్ష హిందీలో అక్కడ ప్రతిరోజు కలుపుతూ ఉంటాయి. కానీ ఇందులో చెప్తున్నానంటే ఈ లెగ్స్ డౌట్ స్టమక్ ఇన్ బ్రీద్ ఇన్ ఉంటే అది వస్తుంది, అది చాలా అవసరం ఉంటుంటే మీరు సాయంత్రానికి ఫిట్ అయిపోతారు. మీరందరూ ఫిట్ అయ్యే అర్హత ఉంది కనుక క్లాస్ లో చేస్తాం. తర్వాత ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయటం లేదు మనుషులు, అది కొత్త బాధ. కాలేజీలో ఫీట్ వచ్చినంత మాత్రం డాక్టర్లు ఇంజనీర్లు అయిపోయారు, డ్రాప్అవుట్స్ ఎంత మీకు తెలియదు. కానీ ఇంజనీరింగ్ కాలేజీ డాక్టర్ కాలేజీలో సీట్ రావటం చాలా మంది వస్తుంది. వచ్చిన తర్వాత దాన్ని కంటిన్యూ చేసుకోవటం, కంటిన్యూ చేసుకున్న తర్వాత అందులో మన స్పెషలైజేషన్ ఎక్స్పర్టైజ్ చెప్పుకోవడం కోసం ఇక్కడ వచ్చాది. ఇంతవరకు మీకు అర్హత ఉంది అందులో డౌటే లేదు. లేకపోతే ఇక్కడ ఎక్కడో వాళ్ళు ఇక్కడ వచ్చి ఈ మారుమూలు ఎక్కడో అసలు నాకు తెలిసినంత వరకు మొన్న జూలై ఆగస్ట్ వరకు కూడా ఇక్కడ ఈ ఫలానా ఊరంతా తెలియదు మాకు. ఇక ఒక 10 నిమిషాలు చూసి చెప్పటం అనమాట మనిషి యొక్క భవిష్యత్తు. దానికి అనుగుణమైనటువంటి శరీరాకృతి నిర్మించబడుతుంది ఈ విధమైన శ్వాసతో. కంభుగ్రీవో మహాహనుము ఇలా మళ్ళా మొదటిగా వస్తాయి. ఏంటంటే ఏం చెప్పినా శ్వాసే, రామాయణం చదువుకున్నా శ్వాసే. రామాయణంలో చెప్పిన రాముడి యొక్క సాముద్రిక లక్షణాలు మనకి రావాలన్నా శ్వాసే. మరి దాన్ని వదిలేసేటట్టు మీరు ఒకటి ఉందని యాక్చువల్గా. కానీ ఎక్కడా కూడా నేను చెప్పిన 2-3 పాయింట్స్ గుర్తుంచుకోండి. ఎవరో చెప్తారు మొత్తంగా ఉందని జనేష్ అనుకుంటారా? ఇంకేమైతే ఉందా ఎక్కడ ఎలా ఉందండి? വേണ്ടി. సూర్యచంద్రాలు ఉన్నంత వరకు కూడా రామాయణం గుండెదించింది అని అంటే ఊపిరి పీల్చుకునేవాడు ఉన్నంత వరకు అని అర్థం. శ్వాస విజ్ఞానం మొత్తము కూడా రామాయణంలో ఎలా చెప్పబడింది అన్నది మనం పట్టుకోవాలి. ఆ పట్టుకోవటానికి బేసిస్ ఏంటి అంటే మన జీవితం మొత్తము కూడా సూర్యుడు చంద్రుడు యొక్క గమనము మీద ఆధారపడింది. సూర్యుడికి చంద్రుడికి మధ్య వచ్చేటటువంటి కోణాలనే 16 భాగాలుగా చేసుకున్నాం మనం. సూర్యుడు చంద్రుడు 0 డిగ్రీస్ లో ఉన్నప్పుడు, ఒకే రాశిలో ఉన్నప్పుడు అమావాస్య, ఇంకా అక్కడి నుంచి విడిపడి ప్రథమ ద్వితీయ చతుర్థి చతుర్దశి 14 వరకు వెళ్ళాక అమావాస్యతో కలుపుకుంటే 15 అవుతుంది. తర్వాత పూర్ణిమ 180. ఇది రుజు మార్గము. రుజు మార్గము రుజురేఖ అంటే ఇది 180 డిగ్రీల గీతని మనం ఏమని చెప్తాం, స్ట్రైట్ లైన్, సరళ రేఖ. రుజు రుజు మార్గము ఋషి మార్గము. అంచేత ఋషి మార్గం ఎప్పుడు పూర్ణిమే. నిరంతరము పూర్ణిమ స్థితిలో ఉండగలిగేటువంటి వ్యక్తులు చాలా త్వరలోనే వస్తారు అని వీరబ్రహ్మ గారి ప్రొడిక్షన్స్ లో ఉంది. ఎప్పుడూ చంద్రుడు కనిపిస్తూనే ఉంటాడు పూర్ణిమ చంద్రుడు అని చెప్తూ ఉంటాడు. నిరంతర పూర్ణిమ అంటే నిరంతర పూర్ణిమ బాహ్య జగత్తులో జరుగుతుందో జరగదో మనకి తెలియదు, కానీ అంతర్జగత్తులో నిరంతర పూర్ణిమ రావటానికి పెద్ద కష్టమేం కాదని అటువంటి వ్యక్తులనే ఋషులు అంటాం మనం. నిరంతరము పౌర్ణమలో ఉన్నటువంటి వాళ్ళు లలితా సహస్రనామంలో ఆ విధంగా ధ్యానం చేయగలిగితే పౌర్ణమి నాడు సుధా సాగర మధ్యస్థాం ధ్యాత్వాశ్రీ లలితాంబిక. పూర్ణిమలో కనుక ఆ సుధా సాగర మధ్యస్థంలో ఉన్నటువంటి లలితాంబికను కనుక ధ్యానం చేస్తే మనలో ఉన్నటువంటి 72,000 సముదాయం నాడీ సముదాయాన్ని కూడా అమృతత్వంతో ఆప్లాయిస్తాయి అని లలితా సహస్రనామంలో చెప్తాడు. దాని మీద కమెంటరీ సౌందర్యలే గత ఇవంతా కూడా ఆ శ్వాస మనిషి యొక్క మానవ శరీర నిర్మాణానికి మధ్య ఉన్నదే తప్ప వేరువేరు పుస్తకాలు కావు అని గుర్తుంచుకోండి. ఇంకొక లలితా సహస్రనామం చదవాలా, దుర్గా సప్తశతి చదవాలా, ఏది చదివినా విషయం ఒకటే చెప్పబడి ఉంటుంది విషయం తెలిస్తే. అంచేత ఆ విషయాన్ని ఎవరు ఎంత డీప్ గా చెప్పగలిగారు అన్నది మీ ఇంట్రెస్ట్ పెట్టినప్పుడు ఒకొక్కడికి ఒక్కొక్క ఆథర్ రాసినటువంటిది చాలా బాగా నచ్చుతుంది. వాల్మీకి రాసింది నచ్చితే రామాయణం బాగుంటుంది, వ్యాసుడు రాసింది నచ్చితే మహాభారతం బాగుంటుంది. కానీ రామాయణ మహాభారతాలు రెండిట్లోనూ కూడా సబ్జెక్ట్ ఏంటి అంటే మన శరీరమే, మన శరీరంలోని 7 స్థాయిలు. దాన్ని మనసులో గుర్తు ఉంచుకుని మళ్లీ పూర్ణిమ నుంచి అమావాస్యకి తిరిగి వస్తాం. ఈ క్రమంలో జరుగుతున్నది ఏంటి, సూర్య నమస్కారాల్లో మీకు గుర్తు చేయడానికి ప్రయత్నించడం జరుగుతోంది. శుక్లపక్షం నుంచి అంటే అమావాస్య తర్వాత రోజు నుంచి శుక్లపక్షం స్టార్ట్ అవుతుంది. సూర్యుడు నుంచి ఒక్కొక్క విశిష్టమైనటువంటి కిరణము బహిర్గతం అవుతూ ఉంటుంది. ఆ కిరణము చంద్రుడు ద్వారా గ్రహించబడుతుంది. పూర్ణిమ నాడుకి 16 కళలు గ్రహించబడతాయి. సూర్యుడు ద్వారా నిర్గతమవుతున్నటువంటి 16 కళలు గ్రహించబడతాయి. పూర్ణిమ నుంచి రివర్స్ లో కృష్ణపక్షంలో వస్తున్నప్పుడు ఒక్కొక్క కళ బ్యాక్ వెళ్తుంది, వెనకాతలు వెళ్తుంది. అమావాస్య నాడు మళ్లీ ఆ 16 కళలు సూర్యుడిలో కలిసిపోతాయి, బయటికి వస్తూ ఉంటుంది, బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఇన్వేషన్ విశ్వస్కంద ఉపన్నభవనావళి, అది ఫార్ములా వాళ్ళు ఇచ్చింది ఋషులు. మీరు ఏది నేర్చుకోవాలన్నా ఒకటి బయటకు వస్తూ ఉంటే మళ్ళీ అది వెనక్కి తిరిగి చక్రీయ పరిణామ క్రమంలో వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ అది 360 కిరణాలుగా పట్టుకోగలిగారు మన వాళ్ళు. ఇక్కడ జరిగిన ఈ 180ని మళ్ళా 2 భాగాలు చేశారు వాళ్ళు. 180ని 2 భాగాలు చేస్తే 360 అవుతాయి.
ఈ 360 చేసినప్పుడు శరీర నిర్మాణం మనం చెప్పినట్టు సంఖ్యాశాస్త్రానికి లోబడి ఉండదు కదా. అంచేత ఐదు సంఖ్య గందరగోళం అవుతుంది, 365 అవుతుంది. అది ఎందుకు అవుతుందో అన్నది తర్వాత ఎక్కడైనా తెలుసుకుందాం. అది అంచేత ఈ దాన్ని సగం చేస్తే 365 182.5 అవుతుంది. అంతేగా 365 ఈ 182.5 కిరణాలు లలిత సహస్రనామంలోని 182.5 శ్లోకాలు చెప్తాయి. మీకు ఒక్కొక్క శ్లోకము ఒక్కొక్క కిరణము నిత్య జీవితంలోకి ఉపయోగపడే అంటే చాలా మంది అమ్మో లంకా పవర్ఫుల్ ఏం పవర్ఫుల్ అయినా అవ్వకపోయినా మీకు 365 రోజులే ఉంటాయి, ఋషికి 365 రోజులే ఉంటాయి. తేడా ఏంటి అంటే ఋషి ప్రతి రోజుని జీవిస్తాడు, మనం ప్రతి జన్మని జీవిస్తాం. అంటే ఒక జన్మలో మనకు అంటే ఒక జీవితకాలం అది ఋషికి ఒక రోజు ఒక జీవితకాలం. ఆ స్థాయిలో జీవించగలిగే పరివారాన్ని ఒక వ్యక్తి తయారు చేయగలిగాడు. అతని కోరిక కనీసం అది హరిజన్ నయాజన్ హర్రాజ్ నెయ్యమోకని కోరిక లలిత సహస్రనామ ఉపాసకులు మాత్రమే సాధించగలరు. కాదంటే లలిత సహస్రనామ వాళ్ళకి తెలియాల్సిన పని లేదు. గురుత్వాకర్షణ శక్తి ఉంది అని మీకు తెలియకపోయినా మీరు నవ్వినప్పుడు ముఖంలో ఉన్నటువంటి ఫేస్ లో ఉన్నటువంటి 333 మజిల్స్ కదులుతాయని చెప్పాడు. అవును తెలుసా మనకి, అయినా మనం నవ్వేస్తున్నా 333 మజిల్స్ కదిలిపోతూ ఉంటాయి. జరగాల్సింది ఏంటి, సంఘటన ఆ స్థాయిలో జరగాలి. ఆ స్థాయిలో జరగడానికి ఉపయోగపడేటువంటి చాలా ముఖ్యమైనటువంటి సూత్రాలు రామాయణంలో అందివబడ్డాయి. ఎలా అందివబడ్డాయంటే ఋషిత్వం పొందటానికి ఆకాంక్షిస్తున్నటువంటి ఒక వ్యక్తి వాళ్ళకి లక్షణాలు మనస్సులో మిగిలే ఇటువంటి వ్యక్తి అసలు ఎవడైనా ఉంటాడా అని ఐడియల్ మానవుడు, మానవ జాతి యొక్క పరమ ఉత్కృష్టమైనటువంటి దశని పొందినటువంటి వ్యక్తి ఎవడైనా ఉంటే వాడి చరిత్ర ఎలా ఉంటుంది అని ఒకసారి కూర్చొని ఆలోచిస్తున్నట్ట. అలా కూర్చుని ఆలోచిస్తున్నప్పుడు అలాంటి ఆలోచనలు వచ్చినప్పుడల్లా నారదుడు వస్తాడు. ఎలాంటి ఆలోచనలు, లోక కళ్యాణోపకరమైనటువంటి ఆలోచనలు మీకు వస్తే దానివల్ల ప్రపంచం అంతటికీ ఆచందరాకంగా అలా ముచ్చిపోయింది రామాయణం. కానీ దానికి బేసిస్ ఏంటంటే నారదుడు కాదు, ఆ సాధకుడే. సాధకుడు తగిన స్థాయిని పొందినప్పుడే నారదుడు స్వయంగా వస్తాడు, గ్యారంటీగా ఇప్పుడే వస్తాడు. కానీ వచ్చి చేయటానికి కలిసినటువంటి కండిషన్ ఏంటి అంటే విశ్వ కళ్యాణం. అయితే వేదాలు అధ్యయనం చేయదలుచుకున్నప్పుడు రెండు కండిషన్స్ మీకు ఉండాలి అని చెప్పాం. ఇంకా రెండు కండిషన్స్ వసుదైన కుటుంబం ఆడవ భద్రా కృతమయంతు విశ్వత చేత వాల్మీకి డౌట్ వచ్చింది. ఇలాంటి వ్యక్తి ఎక్కడైనా ఉన్నాడా, ఇంకే నేను చూడగలనా, చూస్తే నాకు అర్థమవుతుందా చరిత్ర. కానీ అది ఒక సాధకుడి మనస్సులో మెదలైనటువంటి ఒక ఊహ మాత్రమే. అతనికి కూడా అలాంటి వ్యక్తి ఉన్నాడని తెలియదు. అప్పుడు నారదుడికి అర్థమైంది, బీజాన్ని కనుక మనం జాగ్రత్తగా పోషించగలిగితే ఈ కోరికని, వాల్మీకి మనస్సులో మెదలైనటువంటి ఈ కోరికని మనం క్రోధి చేయగలిగితే, డెవలప్ చేయగలిగితే, ఇలాంటి ఆలోచన ఆలోచించాలి అనే ఆలోచన రాని వాళ్ళకి కూడా లాభం అవుతుంది. అక్కడ ఋషత్వం యొక్క ఆలోచన సరళి అది, అసలు ఆలోచనే రాదు. అసలు కూర్చుని మనం ఏ సినిమాకి వెళ్దామా, ఎక్కడికి వెళ్దామా, ఆలోచన కూడా దాచి అసలు వాడి చరిత్ర ఎలా ఉంటుందని ఆలోచన కానీ కనీస ఆలోచన వచ్చిన వాడు ఎందుకు పోతాడు బాధ్యత వారికి సాధారణ ఆకాంక్ష ఎందుకు కూడా మనం చూస్తున్నామో ఏదో ఆ
అది వచ్చిన ప్రతిసారి కూడా కొత్త కొత్త ఫార్ములాలు చెప్తూ ఉంటాడు. అది గుర్తుంచుకునే అలాంటి నారదుడు గురించి తపస్సే వాగ్వేదావరం మునిపుంగం మూడు లక్షణాలు మనం చెప్పుకున్నాం కదా. అక్షర జ్ఞానం కలవాడు, వాక్శక్తి కలవాడు. నోట్లోంచి ఒక మాట వచ్చింది అంటే ఆ మాట జరిగిపోవాలి. అలాంటి వాడు మాట్లాడకూడదు. ఇంచేటవాడు మాట్లాడితే అలా జరిగిపోతుంటే ఎన్నో అర్ధనానర్ధాలు జరిగిపోతాయి. ఇంచేటవాడు మునిపుంగం అయి ఉండాలి. అటువంటి వ్యక్తి ని వాళ్ళు మీకు అడిగాడు. సాంప్రతాంలోకి ఈ ప్రపంచంలో ఎక్కడో దేవలోకంలో ఉన్నాడు, 14 భువన మండలాల ఎక్కడో వీనస్ లో ఉన్నాడు, అవంతా నాకు అక్కర్లేదు. ఈ భూమి మీద గుణవాన్ గుణవంతుడు, వీర్యవాన్ తెలియస్తూ ఉంటాను నేను. వాటి పదాలకి మీకు అర్థం తెలుసు కనుక డీటెయిల్ గా వెళ్ళాను నేను. ధర్మజ్ఞ, కృతజ్ఞ, సత్యవాక్యో, దృఢవ్రత, చారిత్రేణ కోయుక్త, క్యారెక్టర్ ఉన్నవాడెవరు, సర్వభూతేషు కోహిత, అందరు మంచి కోరేవాడెవరు, విద్వాన్ కహ సమర్థ, ప్రియదర్శన, ఆత్మవాన్, హితక్రోధో, చ్యుతిమాన్, అనసూయక, అస్య బిభ్యతి దేవాస్య జాత రోషస్య సంయుగే. పైన చెప్పినవన్నీ వింటూ ఉంటే ఏమనిపిస్తుంటే చాలా జంతువులను వీడికి కోపం రాదు అని. ఇంకా మీరు అలాంటి అపోహలో ఉంటారేమో, కానీ వాడు ఎలాంటి వాడై ఉండాలి? కస్య బిభ్రతిలో దేవాస్య జాత రోషస్య సంయుగే. యుద్ధమే చేయాల్సి వస్తే దేవతలు కూడా వాడిని చూసి వణకాలి, వీడితో నా యుద్ధమో అనేటటువంటి స్థాయి గలటువంటి వ్యక్తికి కోరికలు ఎలాంటివి కోరుకుంటున్నాడో చూడండి. వాల్మీకి అన్ని మంచి గుణాలు ఉంది, క్షమాగుణం ఉంది, దయాగుణం ఉంది, కానీ వాడికి కోపమే కనుక వస్తే దేవతలు కూడా భయపడాలి. ఇటువంటి గుణములు గల మహర్షి అటువంటి మనిషిని తెలియటానికి మీకు ఒక్కడికే క్యాపబిలిటీ ఉన్నాయి. అంచేత అతని గురించి నాకు చెప్పు అన్నాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నాడు అంటే, రాముడిలో ఆ గొప్ప గుణాలు ఉంటే మనకేం లాభం లేదు. తెలుసుకుంటే మైసూర్ మహారాజు అయితే నీకే టీకా అన్నాడు అని చెప్తున్నావు కదా. మీరు మైసూర్ మహారాజు అయితే బాగుంటుంది. అంచేత ఇక్కడ ఉద్దేశం ఏంటి అంటే, మనము సాధకుడు రాముడు ఎవరు ఎదగాలి అని, రామతత్వం పొందాలి అని. ఇంకట రామతత్వాన్ని పొందటానికి ముందు కండిషన్ ఏంటి అంటే, అసలు ఈజ్ ఇట్ పాసిబుల్ అని. అసలు సంభవతే ఐ విల్ ట్రై. అసంభవమైన దాని గురించి నేను మాట్లాడితే ఎందుకు? అమావాస్య నాడు చంద్రగ్రహణం నాకు రావాలి అని అడిగితే రాదు. వచ్చిందంటే అది పూర్ణిమ అయింటుంది, అది అమావాస్య అవదు కదా. అది అసంభవం అది. ఎందుకంటే అలాంటి కోరిక నేను అందుకున్నది. అలాంటి కోరిక అయితే నువ్వే చెప్పగలవు అని ఎవరెవరిని అడుగుతున్నాడు? వాల్మీకి నాలుగు మంది అడుగుతున్నాడు. ఇది విన్నటువంటి నారదుడికి మళ్ళీ ఇంకో లక్షణం చెప్తున్నాడు. త్రికాలజ్ఞ, ఒకటి సంభవమా అసంభవమా అని చెప్పటానికి ఎవరో ఒక వ్యక్తి క్యాపబిలిటీ ఉంటున్నది. అదేంటంటే పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్, ఈ మూడు తెలిసిన వ్యక్తే ఇది జరుగుతుందా జరగదా అని చెప్పగలడు. మహావీరుడు కథ ఒకటి వస్తుంది. గోశాలకుడు మహావీరుడి శిష్యుడు. తర్వాత ఆ పరమ ప్రియ శిష్యుడు విష ప్రయోగం వల్లే మహావీరుడు చనిపోవాల్సి వస్తుంది. ముందు చాలా మంచి శిష్యుడు. సో గురువులందరూ శిష్యుడి చేతిలోనే చచ్చిపోతారని నా థీసిస్. గురువుని చంపగలిగేటటువంటి శక్తి శిష్యులకి మాత్రమే ఉంటుంది. శిష్యుడు చూడండి కావాలంటే క్రైస్ట్
నిజమైన శిష్యులు అంటారు.
నిజమైన శిష్యులు వాళ్ళే చెప్పగలరు తెలియదు కదా. కానీ అక్కడ కూడా శ్రీరామ శర్మ ఆచార్య జీవితంలో నాకు చాలా ఆనందం ఎక్కడైతుందంటే అక్కడ ఆయన శిష్యులు ఆయన 20 సంవత్సరాలు ఎక్కువ బతకనిచ్చాడు. 1971 లో చనిపోతాను అనుకున్న వ్యక్తిని 1990 వరకు లాగారు వాళ్ళు. ఇక్కడ అత్యాసకి వెళ్లకుండా ఉండాలి కానీ ఆయన శిష్యులు మాత్రం ఖచ్చితంగా గొప్పవాళ్ళే. నాకు తెలిసినంత వరకు గురువుని సంపన్న శిష్యులు ఎవరైనా ఉంటే ఆయన శిష్యులే. కానీ ఇక్కడ పాయింట్ ఎందుకు వస్తుంది అంటే త్రికాల జ్ఞహ దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ముందు మీరు ఎవరైనా ఒక క్వశ్చన్ వేస్తే దాని గురించి సంపూర్ణంగా తెలిసినటువంటి వ్యక్తే చెప్పే అర్హత ఉంటుంది తప్ప ఎవరికి పడితే వాళ్ళకి చెప్పేటటువంటి అర్హత ఉండదు అనే దాని గురించి చెప్తున్నాం. గోశాలకుడు మహావీరుడు వెళ్తున్నారు. ఇలాగే ఒక పల్లెటూరు నుంచి ఒక పల్లెటూరుకి వెళ్తున్నారు. కాలి నడక మీద వెళ్తున్నారు. ఆ కాలంలో సుమారు 2500 మహావీరుడు బుద్ధుడు సమకాలీకుడు. కానీ వాళ్ళు 20 రోజులు కలవలేదు. ఎవరికి కుంపటి వాడదన్నమాట వేరు వేరుగా. అంచేత వెళ్తున్నారు గోశాలకుడు మహావీరుడు. మహావీరుడికి త్రికాలజ్ఞుడు అని పేరు. అంత భూత భవిష్య వర్తమానాలన్నీ తెలుసు. ఎంతయ్యాడు గోశాలకుడు ఒక గడ్డి చిన్న సౌధ అంటే ప్లాంట్ చిన్న మొక్క మొలుస్తుంది. పెరుగు కొంచెం పెద్దదవుతుంది మొక్కే. ఇప్పుడు కాస్త పువ్వు విచ్చుకుంటుంది మనసులో అనుకున్నట్ట. ఈయన త్రికాలజ్ఞుడు అంటారు కదా. అంచేత నేను అడుగుతాను ఈ మొక్క బతుకుతుందా బతుకదా అని. బతుకుతుంది అన్నాడంటే టీకేస్తాను నేను. ఇంకొక బయట కారేస్తాను నేను తప్ప అవుతుంది అతన్ని. బతకదు అన్నాడనుకో వదిలేస్తాను నేను దాన్ని. ఈసారి నేను చంపేస్తాం అనుకున్నాను దాన్ని కానీ నేను చంపలేదు అని అనుకున్నాడు. అనుకున్నాక అడిగాడు అతన్ని బతుకుతాను ఈ మొక్క బతుకుతుందా బతకదా. ఖచ్చితంగా బతుకుతుంది ఎవరు ఏం చేసినా కూడా బతుకుతుంది అన్నాడు. అక్కడే అతను కాలేజ్ చేస్తాను తెలుస్తుందంటే అతనికి ఇతర మనిషి అయిన ఊహ కూడా అతను చుట్టించేస్తాడు. ఖచ్చితంగా బతుకుతుంది అని చెప్పాడు. చూపించాడు విశ్లేషాడు నవ్వాడు. మహావీరుడు నవ్వాడు. ఒకరి నవ్వు భావం ఒకరికి అర్థం కాలేదన్నమాట. సిద్ధంజారు సరే ఇలాగే వర్షాలు కూర్చో ఇరుక్కుపోయారు ఒక్క ఊళ్ళో. 5-6 రోజుల తర్వాత మళ్ళా తిరిగి వస్తే పచ్చికి మంచి మట్ల అది ఇంట్లో పారేస్తుంది మనం మళ్ళీ వచ్చింది. మళ్ళీ అడిగాడు నవ్వాడు మహావీరుడు. ఒకసారి చెప్పాక మాట దాస్తున్నాయా నేను ఈ మొక్క సాగదు అని నేను చెప్పాక నువ్వు మళ్ళా నన్ను అడగటం ఎందుకు సాగదన్నాడు. దోషాలు అడుగు దాని తీసి పారేసే ధైర్యం లేకపోయింది. ఎందుకంటే అప్పుడు మళ్ళీ నవ్వుతాడు మహావీరుడు. చూసా అది ఇక్కడ నా మాట యొక్క వాక్కి ఏమీ లేదు గొప్పతనం. అక్కడ ఆ మొక్క గొప్పతనాన్ని నేను గుర్తించాను. నేను దానికి బతకాలనేటువంటి తీవ్రమైనటువంటి కోరిక ఉంది అది గుర్తించాను నేను. అంతేను ఖచ్చితమని అనుకునేవాడు ఏదో ఒక కారణం పెట్టి గుర్తుపడ్డాడు. బతకాలనేవాడు ఏదో ఒక కారణం చెప్పుకుని బతుకుతాడు. అది త్రికాలజ్ఞత్వానికి మళ్ళా ఆ త్రికాలజ్ఞుడు గొప్పతనమే అనుకోకండి. ఆ త్రికాలజ్ఞుడు యొక్క గొప్పతనం కూడా మీరే కారణం. మీ లోపల ఉన్నటువంటి ఆ జీవనేచ్ఛ, మీ లోపల ఉన్నటువంటి ఆ శ్రద్ధ, మీ లోపల ఉన్నటువంటి ఆ కోరిక యొక్క తీవ్రతను బట్టి ఆ త్రికాలజ్ఞుడు నిర్ణయిస్తాడు. మీలో కోరిక బాగా ఉంటే ఇంకా ఆ త్రికాలజ్ఞుడు కూడా ఏం చేయలేడు. అతను కాడు అన్నా కూడా జరుగుతుంది అనేటటువంటి శిష్య ధారణ, శిష్యుడికి కావలసినటువంటి టెనాసిటీ ఇక్కడ మనం అర్థం చేసుకుని బ్రహ్మానంద పడిపోయాట. ప్రభుత్వ బ్రహ్మానంద పడిపోయి నారదుడు ఈ మాటలు చెప్పాట. మహవో దుర్లభాస్తేవ ఏశ్వర కీర్తిత గుణాన మునే వచ్చ గృహం బుద్ధా తేజిస్తాంబర. నువ్వు చెప్పినటువంటి గుణాలన్నీ ఉండటం చాలా దుర్లభం అని అనుకుంటున్నావు నువ్వు. కానీ
నేను వాడు ఉన్న వ్యక్తిని తెలుసుకొని ఉన్నాను కనుక చెప్పేదని వినుము. ఇది మీరు అండర్లైన్ చేసుకోవాల్సినటువంటి మాటలు. అసలు ఇది వినాలనే కోరిక ఉండటమే మీలో విత్తనాలు ఉన్నాయనే దాన్ని నిరూపిస్తుంది అంటాడు నారదుడు. ఈ జన్మలో కాకపోతే ఇంకో జన్మలో, ఇంకో జన్మలో కాకపోతే ఇంకో జన్మలోనైనా మీలో ఇలాంటి వ్యక్తిగా నేను మారాలి అనే ఆకాంక్ష ఉంది కనుకే ఈ ప్రశ్న మీలో ఉదయించింది. కాకపోతే ఈ రామాయణం మనం చదువుతున్నాం వేసాయుగంలో వాల్మీకి గది వస్తే. ఇప్పుడు ఈ 1996 అక్టోబర్ 18 సాయంత్రం 4:30 ఎప్పుడో మనం చదువుతున్నాం. ఇంతేత అదే కోరిక, అదే బీజాలు ఎక్కడ ఉన్నాయి? నేను తెలుసుకుని ఉన్నాను కనుక. నారదుడు వాటిని తెలుసుకున్నాడు, మనం ఏంటి ఇంకా తెలుసుకోలేదు. దాన్ని వివేకానంద ఇంకొక భాషలో ఏం చెప్తాడంటే ఈ సోలి పొటెన్షియల్ని దేవాయ్. ప్రతి బీజము చెట్టుగా అవుతుంది, కానీ ప్రతి బీజము చెట్టు అవదు. చాలా బీజాలు చెట్టు కాకుండానే అనేక కారణాల వల్ల నాశనం అయిపోతాయి. కానీ ప్రతి బీజంలో కూడా ఆ రామతత్వపు బీజాలు ఉన్నాయి. ప్రతి మనిషిలోనూ కూడా ఆ రామ స్థాయికి అడిగేటువంటి లక్షణం ఉంది కనుక నేను చెప్తున్నాను వినువని అంతరార్థం అక్కడ. అంతే తప్ప అక్కడెక్కడో వాల్మీకి నారదుడు చెప్పడం కాదు. అది ప్రతి వ్యక్తిలోనూ రాముని యొక్క బీజాలు ఉన్నాయి కనుక ప్రతి వాడు రామ స్టేటస్కి వెళ్ళగలడు కనుక, రామ స్థితికి వెళ్ళగలడు కనుక ప్రతి వ్యక్తి. దాని తర్వాత త్రేతాయుగం తర్వాత వచ్చింది ద్వాపరయుగం. ఇప్పుడు ఎవరు వచ్చాడు? కృష్ణుడు వచ్చాను కనుక ప్రతి వ్యక్తిలోనూ కూడా ఆ రామకృష్ణ బీజాలు ఉన్నటువంటి స్థాయిని పట్టగలిగేటటువంటి వ్యక్తి పరమహంస. రామకృష్ణ పరమహంస యొక్క అసలు రహస్యం మళ్ళా ఎప్పుడో ఇంత 2-3 యుగాలు పోయాక అర్థమవుతుంది అసలు. అది ఇప్పుడు ఆ బీజాలు ఏ రామకృష్ణ ఈ 2 బీజాల యొక్క కంబైన్డ్ ఎఫెక్ట్. ఇక్కడ ఈ శ్లోకం ఆ అర్థాలన్నీ మీకు ఐడియా ఇస్తుంది. మళ్ళీ చెప్తున్నాను ఆ శ్లోకాన్ని జాగ్రత్తగా వినండి. వాల్మీకి నారదుడు చెప్పింది కాదు, ఎటర్నల్ ట్రూత్స్ అంటారే బర్డ్ ఫ్లై ఏం కాలం అంటుందని శుద్ధర్మ కాలం ఏదో అంటాం రేపు అనే దానికి తెలియదు అది మాత్రం చెప్పలేము. కానీ గ్యారంటీ ఏమవుతుందో అంటే ఎన్నిసార్లు దారి పెట్టినా ఎన్నిసార్లు జన్మ మరణ చక్రాలని మనం కంటిన్యూ చేస్తున్నా కూడా చివరికి మళ్ళా ఆ రామ త్రేతాయుగం కనుక అంతవరకు చెప్పాడు ఆ శ్లోకాలలో. దాని తర్వాత భాగవతము కృష్ణకాన్షియస్నెస్, ఆ తర్వాత పరమహంస కాన్షియస్నెస్. కానీ పరమహంస అన్నా కూడా మళ్ళా శ్వాసే హంస హంస ఎగిరిపోయింది అంటూ ఉంటాం కదా శ్వాస ఆగిపోతే. అంతేట మళ్ళా చివరికి ఎక్కడికి వస్తామని లెట్ డౌన్ స్టమక్ ఇన్ మళ్ళా అక్కడికే వస్తాం మనం. ఇక్ష్వాకువంశ ప్రభో రామో నామ జనై శృతి నియతాత్మ మహావీర్యో ద్యుతిమాన్ ధృతిమాన్ వసి. కండిషన్ చెప్పాడు, ఏ జాతికి సంబంధించిన వాడు రామతత్వాన్ని అర్థం చేసుకునగలిగి స్వయముగా రాముడే అవగలడో ఇక్ష్వాకువంశ ప్రభో. మీరు ఏ ఫ్యామిలీకి చెందిన వాళ్ళు అన్నది ఇంపార్టెంట్. హెరిడిటీ అంటూ ఉంటాం కదా, వంశ పారంపరంగా వచ్చేటువంటి లక్షణాలు. భగవద్గీతలో నేను ఇంకా చాలా స్పష్టంగా చెప్పాడు, ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహం అద్వయం వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్షా కవే బ్రవీ. ఈ యోగాన్ని మానవ జాతి యొక్క అత్యున్న స్థితికి వెళ్ళవలసినటువంటి యోగాన్ని సృష్టి ఆదిలో సూర్యుడికి నేను చెప్పాను అన్నాడు. అంచేత మళ్ళా ఎక్కడికి వస్తాం? గాయత్రి మంత్రాలకే వస్తాం. చివరికి ఎక్కడికి వస్తాం? మన తిరిగి 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 ఎవరికి రావుద్దే. కానీ తమకి అత్యత ఆ సూర్యుడికి నేర్పినటువంటి యోగ రహస్యం, సూర్య కిరణాలలో నిక్షిప్తమై ఉంది. సూర్య కిరణాలలో నిక్షిప్తమైనటువంటి యోగ విద్యను మనువుకి నేను చెప్పాను. అంటే మానవ జాతి పుట్టుకు కారణమైనటువంటి బీజము, మనువు అనేది వయోస్థితి మనం పెరే అని మనం మొదలెడతాం. మన మానవ జాతి అంతటికీ కూడా మూల పురుషుడు. మానవ జాతి అంతటికి అయినటువంటి మూల పురుష బీజానికి మనువు అని పేరు. అదే సిద్ధాంతం బైబిల్లోనూ చెప్తుంది. ఆడమ నీవనంకేత ఆ మత సాంప్రదాయాలు వెళ్ళట్లు అందరూ అదే చెప్తారు. పేర్లు మారుతాయి కొంచెం అటు ఇటుగా. అంచేత ఆ సూర్యకిరణ విజ్ఞానంలోంచి మానవ జాతి అంకురించింది. మానవ జాతి అంకురించిన దాంట్లోంచి ఇక్ష్వాకువంశం ప్రభవించింది. ఆ ఇక్ష్వాకువంశంలో ఉన్న వాళ్ళకి మాత్రమే రామతత్వ స్థాయికి ఎదిగేటటువంటి వీలు దొరుకుతుంది. అంటే ఏ ఉపాసకులకి దొరుకుతుందన్నమాట, గాయత్రి ఉపాసకులకి మాత్రమే రామతత్వం బోధపడుతుంది. గాయత్రి జోలికి రాకుండా రామతత్వాన్ని మాకు అర్థమైపోయింది రామ రామ అనుకుందాం అంటే రామతత్వం బీజీగా అర్థం కాదు, బీజమే అది. ఆ బీజం మహావృక్షంగా మారాలి అంటే రామాయణం మొత్తం చదవాలి. రామాయణం మొత్తం చదివాక సూర్యకిరణ విజ్ఞానంలోకి వెళ్ళాలి. కానీ ఎప్పుడు కూడా మొదటి నుంచి చివరికి వెళ్తే ఈజీ కనుక మళ్ళా అక్కడ గాయత్రి మంత్రాన్ని అందించే దృష్టిలో మళ్ళా మీరు ఆ రామతత్వాన్ని అర్థం చేసుకోవాలి అంటే ఇక్ష్వాకు వంశ ప్రభు ఇక్ష్వాకు వంశీయులు అయ్యారు. మీరు ఇక్ష్వాకు వంశీయులు అవ్వాలి అంటే గాయత్రి మంత్రోపాసకులు అవ్వాలి. కానీ గాయత్రి మంత్రోపాసకులు నిజంగా గాయత్రి మంత్రోపాసకులు ఎప్పుడు అవ్వగలుగుతారు అంటే సూర్యుడిలోంచి వచ్చేటటువంటి ఏడు కిరణాలను పట్టుకోగలిగితే. ఓం సూర్యాయ నమః కదాయ నమః పూష్ణే నమః అంటూ సూర్య మంత్రాలు వెనకాల ఉన్నటువంటి ఆ ఏడు కిరణాలను, ఆ ఏడు కిరణాలు వచ్చేటటువంటి ఆ సూర్యుడు మళ్ళా ద్వాదశ రాశి చక్రంలో తిరుగుతూ ఉంటాడు. అంచేత ఆ సూర్య నమస్కారానికి 12 పొజిషన్స్ వస్తాయి మనకి. ఇదంతా కూడా ఇక్ష్వాకువంశంలో ఉన్న వాళ్ళు చేసేటటువంటి చేష్టలు. దీనివల్ల ఏమవుతుంది, సూర్యుడి యొక్క ఏడు రంగులలో 4 రంగులు మాత్రమే మీరు పట్టుకోగలుగుతారు, మిగతా 3 పట్టుకోలేరు. చాతుర్వర్ణ్యం భయా సుష్వ మనకి కనిపిస్తున్నటువంటి ఈ భూలోకంలో ఉన్న దాంట్లో 4 రంగుల్నే మీరు ఉపయోగించుకుంటారు, మిగతా 3 రంగుల్ని మానవాతీత శక్తి గల వాళ్ళు ఉపయోగించుకుంటారు. అన్నదే చాలా స్పష్టంగా భగవద్గీతలో చెప్పినా దాన్ని పట్టుకుని ఈ చీటి చెందాడి వీళ్ళు ఇష్టం వచ్చినటువంటి అర్థాలన్నీ తీసుకుని దాంట్లో ఉన్నటువంటి యోగ విద్యను మర్చిపోయాం. ఏ 4 వర్ణాల గురించి చెప్తున్నాడు, ఏ 4 ఏంటి, 4 రంగులు, వర్ణము అంటే రంగులే, 4 రంగులు ఉన్నాయి సూర్యుడిలో, 7 రంగులు ఉన్నాయి. అంచేత 4 రంగులు భూమి మీద ఉన్నాయి, మిగతా 3 రంగులు భూమి మీదకి రావు. నీలము, ఇండిగో, వైలెట్ ఆకాశం దగ్గర ఆగిపోతాయి, బ్లూ కలర్ దగ్గర ఆగిపోతాయి. బ్లూ బ్లూ పైన ఇండిగో, ఇండిగో పైన వైలెట్, ఆ 3 రంగులు మానవ జాతి ప్రస్తుతం ఉపయోగించుకునే స్థాయిలో లేదు. అతి కూడా ఉపయోగించుకునే స్థాయి వచ్చినప్పుడు మాత్రమే ఇక్ష్వాకు వంశ ప్రభవం అంటాం. అందుకే ఇదంతా చెప్పి వస్తున్నాను. ఈ 3 రంగుల్ని మనం ఎప్పుడైతే ఉపయోగించుకోగలుగుతామో ఇప్పుడు మాత్రము 4 రంగులు ప్రతి మనిషి ఉపయోగించుకోవచ్చు. అక్కడ ఆధ్యాత్మికతతో సంబంధం లేదు. ఏమిటి మనిషి ఉపయోగించుకునేటటువంటి రంగులు, ఎరుపు. ఎంత బాగా అది ఎరుపు రంగు వంటబట్టింది అంటే నెత్తిరే ఎరుపు రంగులోకి మారిపోయింది. ఇది అక్షరాల సత్యం. మనకి ఆ ఎరుపు రంగు వంట పట్టడం వల్ల మన నెత్తురు ఎరుపు రంగులో ఉంది, తెల్లరంగు నెత్తురు ఉన్న జీవి కూడా ఉంది. దాన్ని చూసి మన వాళ్ళు చాలా మంది భయపడతారు. కాక్రోచ్కి బ్లడ్ తెల్లరంగులో ఉంటుంది, లేకపోతే అందులో 7 రంగులు కలిసాయి మనకు తెలియదు. దానికి సంగతి అనవసరం కాదు. ఆ బ్లడ్, ఆ నెత్తురు యొక్క వర్ణము ఎరుపు రంగులో ఉండటానికి గల కారణం ఏంటి అంటే సూర్యుని యొక్క ఎరుపు రంగు కిరణాన్ని అది పట్టుకోగలుగుతుంది భాష నెత్తురు. తర్వాత రంగు కాషాయం ఆరెంజ్, తర్వాత రంగు పసుపు, తర్వాత ఆకుపచ్చ. ఈ 4 రంగుల్ని ప్రకృతిలో మనం పట్టుకోగలుగుతున్నాం. దీని తర్వాత రంగుల్ని పట్టుకునేటటువంటి సాధనే ఆధ్యాత్మిక సాధన కనుక భగవంతుడికి ఎప్పుడు కూడా మనం ఇచ్చేటటువంటి రంగు నీలము. బ్లూ కలర్ ఉపాసకులు నిజం చెప్పాలంటే భగవద్ ఉపాసకులు అంత బదులు భగవంతుడు అనే పేరు మీరు ఉచ్చారించడానికి ఇష్టపడకపోతే ఇక్కడ భగవంతుడు మాకు అలాంటి నమ్మకాలు ఏమీ లేవంటే ఏమీ ప్రమాదం లేదు మీకు. బ్లూ కలర్ ని మేము ఉపాసన చేస్తున్నాం అనుకుంటే చాలు, అనంతమైనటువంటి విశాల స్వామికి సూచకమైనటువంటి ఆ నీలిరంగు ఉపాసనతో ఇక్ష్వాకు వంశంలోకి మీరు అడుగు పెడతారు. ఆ ఇక్ష్వాకు వంశం నుంచి ఇండిగో కలర్ మనువు దగ్గరికి మీరు వెళ్తారు, ఆ మనువు దగ్గర నుంచి ఊడా రంగులోకి మీరు వెళ్తారు, సూర్యకిరణ విజ్ఞానంలోకి మీరు వెళ్తారు. యువస్వాన్ మనవే ప్రావ మనవిక్ష్వాతి మూడు రంగులు జాగ్రత్తగా మనసులో గుర్తుంచుకోండి. ఇక్ష్వాకు వంశీయుడు మనువు వంశీయుడిలోకి వెళ్ళాలి, మనువు సూర్యవంశీయుడిలోకి వెళ్ళిపోవాలి. అంతవరకు అర్థం చేసుకున్నాక దాటేద్దాం మిగతా అంటాను. ఇక్ష్వాకు వంశ ప్రభవో రామో నామ జనైశ్రుత నియతాత్మా మహావీర్యో ధృతిమాన్ ధృతిమాన్ వతి. ఈ రామో నామ జనైశ్రుత అని ముందే చెప్తున్నాడు నారదుడు, నేను అతన్ని ఎరుగుదును కాని నువ్వు ఎరగవు. ఏ పేరుతో ప్రతి వ్యక్తిలోనూ ఉన్నాడు అంటే ఆత్మారాముడిగా ఉన్నాడు. యోగులందరూ ఏ ఆత్మలో అయితే రమిస్తూ ఉంటాడో ఆ ఆత్మతత్వంలో ఉన్నాడు అని రామో నామ జనైశ్రుత అక్కడ నుంచి చెప్పుకుంటూ వస్తాడు. బుద్ధిమాన్ నీతిమాన్ వాగ్మి శ్రీమాన్ శత్రు నిబరణ విపులాంసో మహాబాహు కంబుగ్రీవో మహాహనుహు మహోరస్కో మహేశ్వాసో గూఢ జట్టు రవీంద్రమ ఆజాను బాహు సుశిరాహ సురవాత సునిక్రమ చెప్పుకుంటూ వెళ్తున్నాడు. దాటేద్దాం ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని తెలుసుకున్నటువంటి ఆత్మ యొక్క ప్రతి లక్షణాన్ని కూడా ప్రకటీకరించుకున్నటువంటి వ్యక్తి రాముడు. అతనికి పట్టాభిషిక్తుని చేయాలి అనేటటువంటి కోరిక దశరథుడికి కలిగింది. దశరథుడు అంటే ఎంత అర్థం చెప్పుకుంటున్నాం కదా మనం, మనకి 10 ఇంద్రియాలు ఉన్నాయి, 5 జ్ఞానేంద్రియాలు 5 కర్మేంద్రియాలు, మొత్తం 10 ఇంద్రియాలు ఉన్నాయి. ఈ 10 ఇంద్రియాలు ఆత్మ చెప్పినట్టు వింటే దశరథుడు పుత్రుడు రాముడు అలా ఉండదుగా. పుత్రుడు 4:30కి లేద్దాం అనుకుంటాం, కొన్ని నెక్స్ట్ రేపు లేద్దాం, ఇవాళ వర్షం కురుస్తుంది కదా, చాలా కష్టంగా ఉంటుంది కదా అంటే అక్కడ మన రథసారథి మన మనస్సు అయింది తప్ప మన ఆత్మ అవలే. అలాగే ప్రతి ఇంద్రియంలోనూ డాక్టర్ నాయన పట్టాలు తినట్టు అన్నాడు, తీసుకొచ్చాడు ఇప్పుడే ఒక క్షణముందు జరిగిన సంగతినే. నేను కొంచెం పంచదార వేయకూడదా అందా, 4 పించు ఒక కాకి ఎక్కువ తిన్నారు వాళ్ళు, వాళ్ళు వేసే తీసుకొచ్చారు వాళ్ళు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, నా కోరిక అయితే తీరింది కానీ దశరథుని కాలేకపోయా. దెబ్బ తినేశారా? అంత జాగ్రత్తగా మీరు మీరు వేస్తున్న ప్రతి అడుగులోనూ చూసుకోండి ఎక్కడ మనం తప్పు చేస్తున్నాం. తప్పు చేస్తే తప్పు లేదు కానీ చేసిన తప్పును సమర్థించుకోకుండా ఉంటే చాలు, మొదట అడుగు వేసినట్టే. నేనా అలా అయిపోయింది కానీ లేకపోతేనా పుట్టు చేతకాలేదు, ఈసారి ట్రై చేస్తా. సింపుల్ సొల్యూషన్, సమర్థించుకోవటానికి మీరు వంకలు పెట్టుకోవచ్చలేదు, ఏమి పెట్టుకోవచ్చలేదు, మర్చిపోయాను స్టమక్ ఇన్ గుర్తు చేసుకున్నాను ఇప్పుడు అంతే తప్ప మీరు ఏదో చెప్పేస్తుంటే ఎట్లా సార్ అది అనకుండా. అంచేత అలాంటి దశరథుడు రాముణ్ణి పట్టాలు చేసుకుని చేద్దాం అనుకుంటాడు. కోరికదే, ఎలాగో నేను ఇంద్రియాలన్నింటినీ గెలిచాను కదా, ఈ గెలిచినటువంటి నేను ఇంకా నా కంట్రోల్లో నేను ఉండటం ఎందుకు, ఆత్మ యొక్క కంట్రోల్లోకి వెళ్ళిపోదాం, ఇంకా నేనేం చేయను. దాన్నే గురుదేవుని ఏమంటారు, సమర్పణ. ఇంకా నేను చేసే నేమే లేదు, లెట్ దై విల్ బి డన్, నువ్వు ఏం చెప్తే జరగని, ఇంకా నాకు అంటూ ఏమీ కోరికలు లేవు. అలాంటి స్థితికి వెళ్ళిపోదాము అని నిర్ణయించుకుని పట్టాభి శక్తుల్ని చేద్దాం. ఈ రోజు నుంచి నేను కంప్లీట్ సరెండర్ అయిపోతున్నాను నేను ఈ క్షణం నుంచి అని ముహూర్తం పెట్టుకున్నాడు. 2వ రోజు పొద్దున నేను సరెండర్ అయిపోతున్నాను, ఇంకా ఏం చేసినా నువ్వే చేయి అన్నప్పుడు వస్తుంది ప్రాబ్లమ్స్ అంతా. ప్రకృతిలో ఉన్నటువంటి సర్వశక్తిలో ఎగ్నిష్ట తిరుగుతాయి ఆ క్షణం నుంచి. ఇది మనం వాడే మాటల్లోని దోషం.
అటువంటి శక్తులు ఎదురు తెలియవాలా, నువ్వు ఆ స్థాయికి వెళ్ళావా లేదా నీకు హెల్ప్
చేస్తాయా? ఆయన ఈ ప్రశ్న కూడా పరిస్థితిలో ఉంటుంది, చదువుకుందా లేదా చదివా లేదా అని వాడి రోజుల్లో తీసుకొచ్చింది, సరిపడతా తీసుకొచ్చింది, వాడి పనిని కొత్తని విశాఖ అలాగే ప్రకృతి కూడా నువ్వు రాబోయే ప్రకారం ఎక్కడైనా నీ జంతు ఉన్నాయా, నీ జంతు అది ప్రతి కాదు
కాన్ని మర్చిపోకూడదు. మిగతా ఎన్ని సుఖాలు నాకు వచ్చినా అభ్యంతరం లే, సుఖాలు నాకు ఈ అభ్యంతరం లేదు, కానీ ఆ సుఖాలు నీ పాద సన్నిధిని దూరం చేస్తే మాత్రము ఆ సుఖం అక్కర్లేదన్నాడు సాకలేవుడు. తెలుసు కదా ఎవరు గురించి చెప్తున్నాను, గురు చరిత్ర దత్త చరిత్ర సర్వమన్నది ఎందుకు నీ పాద నృసింహ స్వామి చరిత్రలో రాజుని చూస్తాడు వాడు. కోరిక రావటంలో తప్పేం లేదు, నేను కూడా రాజుని అయితే బాగుంది, నాకు కూడా ఈ సుఖాలు ఉంటే బాగుండు. మెదిలింది ఒక ఫ్లాష్ లాగా, మెదిలేక ఇది గమనిస్తాడు గురువు. అంతవరకు పలకరించినటువంటి ఆయన అతన్ని పలకరిస్తాడు. ఆయన చుట్టూ చాలా మంది శిష్యులు ఉన్నారు, ఆయనే పలకరించిన కథలో లేదు,
పలకరిస్తాడు. ఇందువల్ల అతీతంగా ఇక్కడ
ముందు ఆ బీజం నన్ను వదలడు వీడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్ని కష్టాలు వచ్చినా అది సరే రాజ్యం ఇస్తున్నాను ఇంద్ర కావాలా
జాగ్రత్తగా పట్టుకుందాం అని ఎందుకు ఇచ్చేస్తే పోలే వాడు ఎలాగో పాటించాడు దాన్ని సరే అన్నాడు అన్నాడు బుద్ధుడు. చివరి వరకు బుద్ధుడు ఆ ప్రతిజ్ఞను ఎప్పుడు భంగం చేయలే. అతను పట్టుకున్న ఆనందుడు తనకి విధించిన షరతులన్నిటికీ ఒప్పుకున్నాడు. కానీ గురు శిష్య సంబంధంలో షరతులు ఉండవు. షరతులు ఉంది అంటే అది గురు శిష్య సంబంధం కాదు. ఇఫ్ అని మొదలెట్టావనుకో ఇఫ్ అంటాడు గురువు కూడా అంచేత ఆ గురు శిష్య సంబంధంలో చనిపోతూ మీటింగ్ వేశాడు. ఈ బుద్ధత్వం ప్రాప్తి పొందిన వాళ్ళకి అది ఒక కొంచెం అదొక అలవాటేమో దురలవాటు. శ్రీరామ్ శర్మ ఆచార్య కూడా చనిపోయాక మీటింగ్ పెట్టుకున్నాడు 3 రోజుల తర్వాత. అలాగే బుద్ధుడు కూడా తను చచ్చిపోయిన 3 రోజుల తర్వాత మీటింగ్ పెట్టుకున్నాడు. ఆ మీటింగ్ కి చాలా మంది వెళ్ళగలిగారు. ఆనందుడు వెళ్ళలేకపోతాడు. కాదు కాదు అతనికి యాస్ట్రల్ ప్లానింగ్, సూక్ష్మ శరీరం సారే, సూక్ష్మ శరీరంతో గురువు దగ్గరికి వెళ్ళగలగడం అనేది కాదు కాదు. బుద్ధుడు యొక్క సమాధి దగ్గర ఏడుస్తూ కూర్చుంటాడు. హిమాలయాలలో వైశాఖ ఫెస్టివల్ జరుగుతుంది. వైశాఖ పూర్ణిమ నాడు చనిపోతాడు. ఇప్పుడు పూర్ణిమ నాడు చనిపోతాడు బుద్ధుడు. వైశాఖ ఫెస్టివల్ జరుగుతున్నప్పుడు నేను వెళ్ళలేకపోయానే 500 మందితో ఇప్పటికీ ప్రతి సంవత్సరం జరుగుతుంది. బుద్ధ పూర్ణిమ వాల్యూ అది దమ్ము ఉంది. ఎవరైనా ఆ యాంగిల్లో ఆలోచించగలిగే వాళ్ళంటే నేను వెళ్ళిపోవచ్చు ఆ మీటింగ్కి. అసలు ఏ విధమైనటువంటి ఆంక్ష లేనటువంటి మీటింగ్స్ అవి. కనడా వాళ్ళే వెళ్ళాలి ఆ మీటింగ్ అనే లేదు. మీరు వెళ్ళగలిగే శక్తి ఉంటే వెళ్ళిపోండి అంతే తప్ప ఆల్ ఆర్ ఇన్వైటీస్ ఎవరిని ఆపరు అక్కడ. అంచేత ఆ మీటింగ్ కి వెళ్ళలేకపోయినప్పుడు చాలా తీవ్రంగా బాధపడతాడు. అడగాల్సింది అడగకుండా ఏది అడగకూడదు అది అడుగుతున్నాను గురువు నేను అని. అది ఎప్పుడైతే అర్థమైందో చాలు గురువుకి. గురువుని అడగాల్సినవి కొన్ని ఉన్నాయి, అడగకూడనివి కొన్ని ఉన్నాయి. అడగాల్సినవి అడగండి, అడగకూడని అడిగితే ఏం లాభం? ఆ అడగాల్సింది ఎప్పుడైతే అతనికి అర్థమైందో ఆ క్షణంలో అతను అక్కడ ఉందట ఆనందుడు. ఏంటి అడగకుండా ఉండాల్సింది? శక్తులు పెట్టకండి, సంపూర్ణ సమర్పణ. ఆ సంపూర్ణ సమర్పణ అయినటువంటి ఆ జీవితం యొక్క పరమావధి దశరథత్వము అర్థం చేసుకోవటానికి ఈ సమర్పణ మీలో ఎంతవరకు వచ్చింది అన్నది ప్రకృతి టెస్ట్ చేస్తుంది. ప్రకృతి టెస్ట్కి మీరు నిలబడగలిగితే, ప్రతివాడికి టెస్ట్ చేస్తుంది, ఆ టెస్ట్ చేయటం అనే దాంట్లో ప్రకృతికి స్వపరభేదాలు ఏం లేదు. అడుగు జారితే ఐన్స్టీన్ అయినా కింద పడాల్సిందే, శ్రీరామ శర్మ ఆచార్య అయినా కింద పడాల్సిందే, శృతి సాయి అయినా కింద పడాల్సిందే, కింద పడితే ఎముక విరగాల్సిందే. వాళ్ళకి దెబ్బలు తగిలాయి, వాళ్ళకి కిడ్నీ స్టోన్స్ వచ్చాయి, వాళ్ళు ఏ ఆ రూల్స్ ప్రకృతి నియమాలని అధిగమించలేరు. వాళ్ళు కూడా శరీరముతో శరీరానికి అవతల సర్వసమర్థులే. అంతే
దశరథుడు ఎప్పుడైతే
కోరిక కూడా అదే మన యొక్క ఈ దశరథుడిలో చేద్దాం అనుకుంటున్నాం. మనలో ఉన్నటువంటి ఆ ఆత్మతత్వాన్ని, మనలో ఉన్నటువంటి ఆ దేవత్వాన్ని, మనలో ఉన్నటువంటి ఆ వేదతత్వాన్ని పట్టాభిషిక్తుల్ని చెయ్యాలి అనుకోగానే వర్షం మీద వర్షం అలా పడుతూ ఉంటుంది. మీరు
ఎలా పెద్ద ప్రదక్షిణలు చేస్తారో
ముళ్ళు గుచ్చుకుంటా
వెళ్తారు
చేయగలిగేది ఏది లేదు అక్కడ. అలాగే ప్రకృతి దశరథుడికి ఎదుర్కొంది
పూర్వజన్మ సంస్కారాల రూపంలో పైకి వేసి అదే ఇచ్చాడు. ఇప్పుడు ఇప్పుడు రాముడు కొడుగ్గా పుడతాడని తెలియదు అది. రాముడు కొడుగ్గా పుట్టడం అనే దానికి చిత్రకామ్యశ్రీ యజ్ఞానికి ఇన్ని బాధలు పెద్దకి చాలా తేడా ఉంది. రామాయణంలో ఆ శాస్త్ర విషయంలో చెప్తాను చిత్రకామ్యశ్రీ యజ్ఞం జరిగినప్పుడు
ఋషుల ఆధ్వర్యంలో ఎక్కడి నుంచో వచ్చినటువంటి ఋషి స్పెషల్ గా దానికోసం ఒక ఋషి వచ్చి ఆఫ్టర్ ఆల్ నాకు పిల్లలు పుట్టాలి అనేటువంటి ఒక తుచ్చమైన కోరిక అంత పెద్ద ఋషి రాడు. చాలా సాధారణమైనటువంటి కోరిక అది. ఆ కోరిక ఆ ఋషి వచ్చి నీ చేత ఏకేం చేస్తాడా? దానికి అంతరాధ్యం వేరే ఉంది. కానీ ఇక్కడ ఇదివరకు జన్మలలో కంపిత సంస్కారాలు పోగొట్టుకోవటానికి పుస్తకం చెప్పాను నేను మీకు గుర్తుంది కదా. మధ్యమ ప్రథమోధ్యాయంలో మహాకాళి దేవి సూక్తంలో మొదటి గుర్తుంచుకోండి, తర్వాత చూద్దాం డైవర్ట్ అయిపోతే కష్టం వల్ల కంటిన్యూటీ దెబ్బతింటుంది అని గుర్తుంది కదా. అంతేట సంచిత సంస్కారము ఏ విధంగా అడ్డు తగులుతుందో కైకే యొక్క కథలో కైకే యొక్క వరాలలో చెప్తాడు. కానీ ఆ సంచిత సంస్కారము కూడా మంచిదే. ఒక మంచి పని చేస్తున్నప్పుడు వచ్చినటువంటి సంస్కారం అది. వాళ్ళు అది కూడా గుర్తుంచుకోండి, చేసిన ప్రతి పిచ్చి పని యొక్క సంస్కారము దశరథత్వానికి దారి తీయదు. మంచి సంస్కారాలు ఉండాలి. దేవదాన విద్యలో దేవతలకి సహాయం చేస్తున్నప్పుడు రథం దెబ్బతింది, మంచి పని చేస్తున్నప్పుడు దెబ్బతిన్నప్పుడు వచ్చేటటువంటి సంస్కారాలు టెస్టింగ్ పీరియడ్కి ఉపయోగపడతాయి. ఆ పాయింట్ మళ్ళీ మళ్ళీ మీరు ఆలోచించుకోండి. మంచి పని చేస్తున్నప్పుడు ఆ మంచి పని పూర్వత్వానికి ఏదో ఒకటి అడ్డు తగిలి ఉండొచ్చు. పూర్వజన్మలలో ఆ మంచి పనికి పూర్వజన్మలో అడ్డుపడినటువంటి సంస్కారమే ఒక గీతలాగా ఉండిపోయి మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది. అది అక్కడక్కడక్కడక్కడక్కడ రికార్డ్ ప్లేయర్లో ఏదైనా రికార్డ్ అడిగిపోతే ఇక్కడ వస్తుంది, మళ్ళీ అక్కడే నట్టుకుంటుంది అది. మళ్ళీ తిరుగుతుంది, మళ్ళీ అక్కడే నట్టుకుంటుంది అది. ఆ నట్టు లూజ్ చేసుకోవాలి. ఆ అడ్డుకు పోయింది ఉంటే అది బ్రేక్ చేసుకోవాలి. సాధకుడు పూర్వజన్మ సంస్కారాలలో ఎక్కడ అడ్డు తగులుతోంది, ఎక్కడ ఆ దీపము మనకి అడ్డు తగులుతోంది అనే దానికోసము భగవద్గీత దానికి చాలా మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. వాడు మంచి సాధనా రహస్యాలను చెప్పి వస్తాడు. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం సమాహ స్పందితం బుధ. జ్ఞానాగ్ని చేత ఆ బీజాలను మొలకెత్తనివ్వకుండా అక్కడే ఆపేసుకోవచ్చు మీరు. కానీ రామాయణంలో అది ఎందుకు రాలేదు అంటే ఒక యుగం మారుతుంది అక్కడ. రాముడికి కృష్ణుడికి ఒక యుగం మారుతుంది తేడా సాధనా విధానంలో. అంచేత అక్కడ ఏం జరిగింది, టెస్టింగ్ పీరియడ్ రావాల్సి వచ్చింది,
అడవిలోకి వెళ్లాల్సి వచ్చింది. అడవిలోకి వెళ్లి
13 ఏళ్ళు అవస్థ పడిన తర్వాత మళ్ళా తిరిగి రావాల్సి వచ్చింది. కానీ ఇంతే ఎలా అన్నాడు కృష్ణుడు, ఆ బీజాల కోసం మళ్ళా 13 ఏళ్ళు అడవిలోకి వెళ్తే ఎందుకయ్యా?
జ్ఞానాగ్ని బ్రహ్మ కర్మాణం, నువ్వు పండితుడు అంటే నీకు శాస్త్రమే కనుక తెలిస్తే ఇంత గొడవ ఇంకా జ్ఞానం అనే అగ్ని చేత ఆ బీజాలను కనుక నువ్వు నాశనం చేసుకోగలిగితే పూర్వజన్మ సంస్కారాలను గుర్తించటము, పూర్వజన్మ సంస్కారాలను నాశనం చేసుకోవటము, ఇదే మొత్తము వేదమాత అనే పదానికి అర్థం. రాయితీ మధ్యలో వేదమాత ఉపాసన, వేదాధ్యయనం చేయమని ఇప్పుడు మళ్ళీ ఋషులు కోరుకోవటంలో అంతరార్థం ఏంటి అంటే, మనలో కావలసినన్ని అద్భుతమైనటువంటి సంస్కారాలు చాలా బాహుళి ప్రేరణ చెంది ఉన్నాయి.
ఇది ఈ వేదమాత సంస్కారం, సూర్యకిరణాలలోంచి వచ్చేటటువంటి వేదమాత. కానీ సూర్యకిరణాలలోంచి వచ్చేటటువంటి వేదమాత మన శరీరంలో ఎలా ఉంటుంది? కిరణోత్సారాల్లో వేదమాతతో లింక్ పెట్టింది ఏ శక్తి? మీరు రోజులు వరకు చేస్తున్నారు గుర్తుందా? కుండలి. అక్కడ మళ్ళా కుండలిని ఆ విధంగా తీసుకురావాల్సి వస్తుంది. ఇంకా ఇటు వేదమాత యాంగిల్లో కనుక మీరు వెళ్తే ఇటు ఈ కుండలి శక్తి ప్రాదుర్భావము, ఆ కుండలి శక్తి ప్రాదుర్భావం అవుతే తప్ప ఆ కుసంస్కారాలకు సమూలంగా నాశనం జరగడు కనుక దిశ కుండలిని జాగడానికి ప్రయత్నం చేయాల్సి వచ్చింది. ఒక సాధకుడు ఎంత గొప్ప పని చేశాడో తెలియటానికి ఇంత బ్యాక్గ్రౌండ్ మనకు తెలియాలి. చివరి క్షణాలలో ఇంకా తన జీవితం యొక్క పరమావధి అయిపోయింది అని తెలుసుకున్న తర్వాత 5 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ అడిగడానికి. అందుకే శ్రీరామ శర్మ ఆచార్యకి అన్ని ప్లస్ పాయింట్సే, నెగిటివ్ పాయింట్స్ ఎక్కడా కూడా ఆయన శిష్యులు ఆయన చంపలేదు. ప్లస్ పాయింట్ ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఆయన గురువు నీ పని అయిపోయిందని చెప్పాక కూడా ఆయన గురువుకి చెప్పాడు అవలేదు నా పని. 1971లో పని అయిపోయింది అన్నాడు. నిరసకి బంధువులు అడిగింది అయితే ఆ వ్యక్తి యొక్క గొప్పతనం ఎప్పుడో అర్థమవుతుంది. కొన్ని యుగాల తర్వాత ఎప్పుడో ఎవరైనా చాలా డీటెయిల్ గా రాక్ష ఆయన గురించి అప్పటికి సంఘటన మర్చిపోకుండా ఉంటే అంతేదేంటి 1971లో ఇంక నేను వెళ్ళిపోతాను మళ్ళా మీకు కనిపిస్తాను నేను తపస్సుకి వెళ్ళిపోతాను అన్నటువంటి వ్యక్తిని మళ్ళా 15 ఏళ్ళు ఆపారు వాళ్ళు 85 వరకు. ఆపటానికి శిష్యులే కారణం, కానీ 85లో ఆయన గురువు అన్నాడు ఇంక చాలే వచ్చాయి అన్నాడు. లేదు వాళ్ళు మంచి పరిపక్వ దశలోకి వచ్చారు, కానీ కుండలి జాగరణ అనేటువంటి సైన్స్ మర్చిపోయింది ప్రపంచం. చెప్పేటటువంటి వ్యక్తులు లేదు కుండలి జాగరణ గురించి. మాలా భ్రష్ట పట్టించేటటువంటి సాధనలు ఒకటే ఉన్నాయి, కానీ అసలైన సాధన ఎక్కడా లేదు. ఆ చిన్న పని కూడా చేసి వస్తానన్నాడు. సరే ఒకే 5 ఏళ్ళు కావాలన్నాడు. కుండలి జాగరణకి ఎంత 5 ఏళ్ళు కాలే అన్నాడు. ఏ కుండలిని జాగ్రత్త, ఒక వ్యక్తి కుండలిని జాగ్రత్త కాదు, విషకుండలిని జాగ్రత్త. విషకుండలిని అంటే జాగ్రత్తగా అర్థం చేసుకోండి, బుద్ధి కాదు. బుద్ధి కుండలిని జాగరణ వేరు, విషకుండలిని జాగరణ. ప్రపంచంలో ఈ విషయంలో భగవంతుడు తెలియాలి ఎన్ని కుండలిని ఉన్నాయో వాటన్నిటిని జాగృతం చేసేటప్పుడు ఆ వ్యక్తి గొప్పతనాన్ని నేను అసలు అంచనా వెళ్ళే వస్తున్నది. అది చెప్పుకుంటే కోసంటే విడిపోతుంది, శివాశర్మ ఆచార్య కథ విగిలిపోతుంది. అంచేత ఈ దశరథుడు లో ఉన్నటువంటి ఆ పూర్వజన్మ సంస్కారాల బీజాలను పూర్తిగా నివృత్తి చేయటానికి జరిగినటువంటి కథ, పట్టాభిషిక్తులు అయినటువంటి జరిగేటటువంటి చేసేటటువంటి కథ. అష్టమి నాడు యోగం యొక్క చరమావధికి వెళ్తాం మనం, ఏ అష్టమైనా సరే. అందుకే వ్యాధి రాశిని అష్టమి, వ్యాధి రాశిని అనేది ఆయుర్వేదంలో చెప్తాం. అష్టమి నాడు చూసుకున్నటువంటి మందు ఏదైనా కూడా వ్యాధుల్ని నాశనం చేస్తుంది అని. అంచేత ఈ వ్యాధుల్ని నాశనం చేసేది ఏంటి? పెద్ద భవం వ్యాధి అవరోగమైనటువంటి వ్యాధిని నాశనం చేయడానికి అష్టమి నాడే ఉద్భవించాడు ఒక వ్యక్తి, జగద్గురు. ఆ జగద్గురు యొక్క స్పర్శ అందువల్ల అష్టమి నాడు అర్ధరాత్రి పుట్టాడు కనుక అష్టమి నాడు అర్ధరాత్రి అని పనిచేస్తుంది లాజిక్ అని. ఇక్కడ ప్రతి అష్టమికి జరుగుతుంది, అందరి మీరే కంగారు పడిపోతుండే లేట్ ఫీజు ఉంటూనే ఉంటుంది అనుకుంటారు 15 రోజుల తర్వాత. కానీ ఈ అష్టమి నాడు అందుకని కాస్త సైట్ ట్రాక్ అయినా అది లెక్క చెప్పింది ఆ వేదమాత దగ్గర నుంచి. ఈ అష్టమి నాడు వచ్చేటటువంటి ఆ స్పర్శ వల్ల సూక్ష్మ జగత్తులోకి వెళ్తారు విశ్వమాత. ఆ వేదమాత నుంచి విశ్వమాతలోకి ప్రవేశిస్తాం, దేవమాతలోకి ప్రవేశిస్తాం. వేదమాత నుంచి దేవమాతలోకి ప్రవేశిస్తాం. ఆ దేవమాత నుంచి అష్టమి నాడు ప్రవేశించిన తర్వాత
విషయ మాటలోకి ఎలా వెళ్తుంది అనేది తర్వాత తర్వాత జరుగుతుంది. ఇక్కడ కాకుండా ఇది పాయింట్ అంటే